అందరికీ నమస్కారం. శ్రీ గురు చరిత్ర 2వ అధ్యాయం. నామధారకునికి స్వప్నంలో జడలు, విభూతి, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆయన్ను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది. అతడు కొద్ది దూరం వెళ్లేసరికి ఒకచోట కృపాకరుడు, ద్వంద్వాలకు అతీతుడు అయిన ఒక యోగి కనిపించాడు. ఆయన పీతాంబరాన్ని, దానిపై పులిచర్మము, దేహమంతటా విభూతి, పొడవాటి జడలు ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగే. ఆయన దర్శనంతో నామధారకుడికి శరీరమంతా రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నుల నిండా ఆనంద బాష్పాలు నిండిపోయాయి. అతడు పారవశ్యంతో నమస్కరించి, స్వామి, నేను శ్రీగురుని దర్శనం కోసం తపించి అది లభించకుంటే మరణించాలి అనుకున్నాను. కానీ మీరు స్వప్నంలో దర్శనమివ్వగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది. కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని నాకు స్పష్టమైంది. స్వామి, మీరే నాకు తల్లి తండ్రి. వేరే దిక్కు నాకు లేదు. నా అదృష్టం వల్ల మీ దర్శనమైంది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు. కానీ ఆపద సమయంలో అందరూ వదిలిపెట్టేస్తారు. సజ్జనులు మాత్రమే ఆపద సమయాల్లో కూడా ఆదరిస్తారు. ఇంతటి కష్టపరిస్థితుల్లో మీరు నాకు లభించారు. యోగీశ్వర, అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు. నా పేరు నామధారక శర్మ. తమ పేరేమి, తమరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు నామధారకుడు. ఆ యోగి ఇలా చెప్పసాగారు. నాయన, ఎవరి భక్తులు తప్పకుండా భుక్తిని, ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో, అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి శిష్యుని నేను. ఆయనే సద్గురువు. ఆయనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు, సౌభాగ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడంటారు. లోక అనుగ్రహార్థం భూలోక, స్వరలోకంలో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను అని చెప్పారు ఆ సిద్ధయోగి. అప్పుడు నామధారకుడు, స్వామి, నృసింహ సరస్వతీ స్వామి మహిమ గురించి ఎంతమందో చెప్పగా విన్నాను. మా వంశీయులందరూ కూడా ఆయన భక్తులే. అందువల్లే నాకు ఆయన యందు భక్తి కలిగింది. నేను ఎల్లప్పుడూ ఆయన్నే స్మరిస్తూ ఉన్నాను. కానీ నేనెంత కష్టాల్లో ఉన్నా, నేనెంతగా ఆయన్ను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించడం లేదు. ఎందుకు ఆయన నాపై ఎందుకు ఆగ్రహించారు అని అడిగాడు. సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నాడు. విప్రుడా, నేను చెప్పేది చాలా శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుపెట్టుకో. భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. అందులో ఎట్టి లోపమూ ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికే కాక వారి వంశంలో కూడా ఎవరికీ ఎట్టి దైన్యమూ కలుగదు. ఆయనను సేవించినా నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. నీవు మనసులో ఆయన్ను సంశయించి ఉండాలి. అందువల్లే నీకిన్ని కష్టాలొచ్చాయి. త్రికరణ శుద్ధిగా ఆయన్నే నమ్మి సేవించేవారికి ఎట్టి కొరత ఉండదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధ లేనివాడు, సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరింపబడడు. శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపం. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించుకోగలడు. కానీ ఆ సద్గురువే కోపిస్తే వానిని రక్షించగలవారు మరెవ్వరూ లేరు. అయినా ఆయన ఎన్నడూ ఎవరి మీద కోపించరు. అలాంటి శ్రీగురునే శంకించేవాణ్ణి అనుగ్రహించగలిగిన వారు ఎవరు? అప్పుడు నామధారకుడు, స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగాడు. అందుకు సిద్ధుడు, మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒకప్పుడు నేను అనేకమవుదునుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు. అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనే సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు. అందువల్ల సద్గురువును తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించటం వల్ల అజ్ఞానం నుండి రక్షించడం వల్ల, జన్మ పరంపరలను నశింపజేయడం వల్ల గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు సిద్ధయోగి. అంతట నామధారకుడు, స్వామి, దేవతలు కోపించినా సద్గురువు రక్షించగలరు అంటిరే, అది ఎలా సంభవం? అందుకు నిదర్శనమేమి? నా సందేహం తీర్చి నా మనస్సుకు స్థిరత్వాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు నామధారకుడు. అందుకు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు, నీవు బుద్ధిమంతుడు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడుగా ఉన్న పరమాత్మ తాననేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి. మొదట ఆ నారాయణు నుండి ఒక కమలము, దాని నుండి బ్రహ్మ పుట్టారు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన ఈ విశ్వమంతటినీ సృష్టించాడు. మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులను, తర్వాత ప్రజాపతులైన మరీచి, అత్రి, అంగీరస, పులహ, పులస్త్య, క్రతు, వశిష్ఠులను సృష్టించాడు. తరువాత ముల్లోకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవులను సృష్టించాడు. వారి వారి పూర్వజన్మ సంస్కారాలు అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు. అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ పద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు. మొదటిగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతము ఆభరణాలు ధరించి ఉన్న కృతయుగాన్ని ఈ భూలోకంలో 17,28,000 సంవత్సరాలు ప్రవర్తించరమ్మని ఆదేశించాడు. జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు. అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి ఈ భూమిపై 12,96,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం ఎరిగి యజ్ఞ యాగాదులు అనుష్ఠించారు. అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము, మంచంకోడు, ధనుర్బాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి ఈ భూమిపై 8,64,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో శాంతి, ఉగ్రత్వము, దయా కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధాలైన గుణాలతో మానవులు జీవించారు. అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు. ఈ కలిపురుషుడు మలినుడు. తగవులంటే అతనికి ఎంతో ఇష్టం. కలి అంటేనే తగవు అని అర్థం. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు. పతివ్రతలంటే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్మావయవాన్ని, కుడి చేతితో నాలుకను పట్టుకుని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. పిశాచ రూపం గల అతనిని చూసి బ్రహ్మ నవ్వి, వికృతమైన ఈ చేష్టకు అర్థమేమిటి అని అడిగాడు. కలిపురుషుడు, నేను మానవులందరినీ కాముకులుగను, జిహ్వచాపల్యం గలవారుగను చేసి వారు ఉత్తమ గతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను, అదే ఈ నా చేష్టకు అర్థము అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ 432,000 సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 4 యుగాల యొక్క కాలపరిమితిని తెలియజేశారు. కృతయుగం యొక్క కాలపరిమితి 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం యొక్క కాలపరిమితి 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగ కాలపరిమితి 8,64,000 సంవత్సరాలు, కలియుగ కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. అప్పుడు కలిపురుషుడు భయపడి, స్వామి, నేను నిద్ర, కలహము, దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి, సిగ్గులేని వాడను, ఇతర వస్తువులను, స్త్రీలను అపహరించేవారు, దంభము, మాత్సర్యము కలవారు, దొంగజపం చేసే సన్నాసులు, నమ్మిన వారికి ద్రోహం చేసేవారు, ధర్మ ఆచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు, స్త్రీ, పుత్ర, ధన వ్యామోహంలో చిక్కినవారు, వేదశాస్త్రాలను నిందించేవారు, శివకేశవులు వేరు అని తలచి వారిని దూషించేవారు, వీరంతా నాకెంతో ఇష్టమైన వాళ్ళు, పుణ్యకార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు. ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను? బ్రహ్మజ్ఞానులను, భక్తులను, చిత్తశుద్ధితో జపధ్యానాదులు చేసేవారిని చూస్తేనే నాకు భయంతో వణుకు పుడుతుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మ, కలి, నీవు భూలోకంలో ధర్మాన్ని ఆచరించే వారిని వదిలిపెట్టి ఇతరులందరినీ అధర్మాన్ని అనుసరించి వారిని లోబరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి. శివకేశవులు ఒక్కరేనని తెలిసి పూజించేవారిని, తల్లి తండ్రి గురువులను సేవించేవారిని, గోవు తులసి మొదలైన వాటిని పూజించేవారిని, కాశీలో నివసించేవారిని, వేదము శాస్త్రము పురాణము స్మృతులను ఆసక్తితో విని వివేకం కలిగి ధర్మం ఆచరించేవారిని నీవు బాధించవద్దు. ప్రత్యేకించి గురుసేవయందు దీక్ష వహించిన వారిని, గురుభక్తులని నీవేమీ చెయ్యలేవు, కాబట్టి నీవు వారి జోలికి వెళ్ళవద్దు. ఇక భూలోకంలో మిగిలిన వాళ్ళందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తిస్తారు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. అప్పుడు కలిపురుషుడు, స్వామి, గురువంటే ఎవరు? అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతూ ఉన్నారే, ఆయన గొప్పతనం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పసాగాడు, గురువంటే త్రిమూర్తుల స్వరూపం, ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అందువల్ల గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు. గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తుల్లో ఏ ఒక్కరూ కూడా రక్షించలేరు. గురువు తన శిష్యునికి తత్వాన్ని ఉపదేశించి పాపమును నశింపజేసి అతని యందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు. అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు కూడా సంప్రీతులవుతారు. కానీ త్రిమూర్తుల్లో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు. కనుక ఎవరు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతారో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లే లభిస్తుంది. గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సదసద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షం లభించదు. కారణం, గురువు లేనిదే శాస్త్రశ్రవణము తత్వశ్రవణము లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వల్ల భయం తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించటం సద్గురువుకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపం. సద్గురువు సేవ వల్ల సర్వమూ సిద్ధిస్తుంది. అందుకు తార్కాణం చెబుతాను, విను. పూర్వం గోదావరి తీరంలో ఆంగిరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు, వ్రతదీక్ష పూనినవారు, తపస్సులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడు అనే ఒక ముని ఉండేవాడు. ఆయనకి ఎందరో శిష్యులు ఉండేవారు. ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలు పరీక్షించదలచి అందరినీ పిలిచి ఇలా అన్నారు, నా పూర్వజన్మ పాపాల్లో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను. ఇక మిగిలి ఉన్న కొంచెము పాపము అనుభవిస్తే గాని తీరదు. ఒకవేళ ఆ పాపాన్ని కూడా నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి ఆటంకం అవుతుంది. అందువల్ల నేను సర్వ పాపహరమైన కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మశేషాన్ని అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి కుష్ఠురోగిని, కుంటివాడిని, గుడ్డివాడిని అయి 21 సంవత్సరాలు నా కర్మఫలాన్ని అనుభవిస్తాను. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు అని అడిగారు తన శిష్యులను. గురుసేవలో లోపం వస్తే ఏమి ప్రమాదమో అన్న భయంతో శిష్యులంతా మౌనాన్ని వహించారు. కానీ దీపకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపాన్ని ఉంచుకోరాదు, కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపాన్ని నేనే భరిస్తాను. ఆ పాపాన్ని నేను భరిస్తూనే మీకు సేవ చేసుకుంటాను, నన్ను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించవలసిందే, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ. అందుకు ఇష్టమైతే నీవు కూడా నాతో కాశీకి రావచ్చు అన్నాడు. అందుకు దీపకుడు అంగీకరించి గురువుతో కలిసి కాశీకి బయలుదేరాడు. అక్కడ వేదధర్ముడు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి శ్రీ విశ్వనాథుని పూజించాడు. అటు తర్వాత కంబలాస్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన ఒక కుటీరంలో నివసించసాగాడు. ఆయనకు వెంటనే కుష్ఠురోగము, కుంటితనము, గుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరం అంతా కుష్ఠురోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా కఠినంగా ప్రవర్తించసాగాడు. కానీ దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు అని విశ్వసించి నిత్యము ఆయన శరీరాన్ని శుభ్రం చేసి సర్వ ఉపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతూ ఉండేవాడు. కానీ ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతుల బాధిస్తూ ఉండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవాడు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చిన రోజు ఆయన దానిని రుచి బాగాలేదని చెప్పి విసిరి కొట్టేవాడు. రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవాడు. ఒక్కొక్కప్పుడు ఎంతో ప్రేమతో దీపకుడిని, అబ్బాయి నీవు నా ఉత్తమ శిష్యుడివి, నీవు నా కోసం ఎంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు. కానీ ఆ మరుక్షణమే కోపించి, దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నీవు వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన వస్తోంది, దుర్వాసన పోయేలా నీవు నా శరీరాన్ని శుభ్రం చేయడం లేదు అని దీపకుడు ఒక పని చేయబోతే ఆయన, దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతోంది, ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమీ అని తిట్టేవారు, కొట్టేవారు కూడాను. దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు. పాపము ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కనీసం కాశీక్షేత్ర యాత్ర కూడా చేయక, అచటి దేవతలను కూడా దర్శించక, కేవలం గురుసేవలోనే లీనమయ్యాడు. అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు, తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు దీపకుని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవుని ఆజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేను అన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకి ఇష్టమేనేమో అని వేదధర్ముణ్ణి విచారించాడు. అప్పుడు వేదధర్ముడు, ఏమిరా, నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా? నా కోసం నీ వెట్టి వరము కోరనక్కరలేదు. వరం వల్ల ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది. కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపాన్ని అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పాడు. కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఈ విషయాన్ని విష్ణుమూర్తితో చెప్పాడు. విష్ణుమూర్తి ఎంతో ఆనందించి ఆ గురు శిష్యులను చూడ్డానికి వెళ్ళాడు. ఆయన్ను చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, మీకోసం తపస్సు చేసి వరాలు కోరుతున్న వారందరినీ ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమిటి అని అడిగాడు. విష్ణుమూర్తి అందుకు, నాయన, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్టే. అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుడను. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను, తపస్సులను, యతులను పూజించేవారు, పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి నీకు ఏం కావాలో వరం కోరుకోమన్నాడు. కానీ దీపకుడు ఆయనకు నమస్కరించి, గురువే సకల దేవతా స్వరూపమని, సకల తీర్థ స్వరూపు అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి. మీరిచ్చే వరం గురువు కూడా ఇవ్వగలడు కదా అన్నాడు. దానికి శ్రీమన్నారాయణుడు, మేమిద్దరము ఒక్కటే, మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో, అది నేను ప్రసాదించి ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటాను అన్నాడు. దానికి దీపకుడు, స్వామి, అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు. మహావిష్ణువు సంతోషించి, నీవు గురుసేవ వలన తరించావు, నీవీ లోకంలోనే బ్రహ్మానందాన్ని పొందగలవు, నీవెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలా సేవిస్తూ ఉండు, వేదము, వేదాంగాలు, వేదాంత వాక్యాల అర్థాలను తెలుసుకుని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకుని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశులవుతారు. నిరంతరము సద్గురువుని సేవించిన వారు కూడా లోకపూజ్యులే. త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత దీపకుడు ఈ సంగతి తన గురువుకు చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని యొక్క గురిభక్తి మెచ్చి, చిరంజీవ, నీవు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు, నవనిధులు నిన్ను సేవిస్తూ ఉంటాయి. నిన్ను స్మరించిన వారికి కష్టాలు కూడా నశిస్తాయని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. కాశీక్షేత్ర ప్రభావాన్ని తెలపడానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠిరోగి వలె కనిపించాడే గాని నిజానికి ఆయనకు పాపమెక్కడిది? ఆయన తన శిష్యులను ఉద్ధరించటంలోనూ అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు, ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు, భక్తులకు తెలపడానికి, శిష్యుని భక్తిని, నిష్ఠా, ఊరిమిలను, విశ్వాసాలను పరీక్షించడానికి మాత్రమే ఆయన రోగగ్రస్తుడయ్యాడు. ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. ఓ కలిపురుష, కలియుగం ఆరంభం అవ్వాల్సి ఉన్నది, కనుక నీవు భూలోకానికి వెళ్ళు, కానీ గురుభక్తుని మాత్రం నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు కలిపురుషుని ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు. గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా నామధారక? ఎవరు సాత్వికమైన ఊరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని, భక్తితో సద్గురువుని పూజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు. కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీగురుని సేవించు అని చెప్పాడు. ఇంతటితో 2వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.